రాబోయేటువంటి 5 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నాయి. అది అర్థం చేసుకోండి. రాబోయేటటువంటి 5 సంవత్సరాలు 2007, 8, 9, 10, 11 ఇవి ప్రపంచ చరిత్రలోనే చాలా విశిష్టమైనటువంటి సంవత్సరాలు. కాలగమనములో కొన్ని మార్పుల్ని మీరు ఉపయోగించగలరు కానీ అడ్డుకోలేరు. ఉదాహరణకి సూర్యోదయం. ఈ సూర్యోదయం అనేది గ్యారంటీ. ఇంకా సూర్యోదయం టైం ఇప్పుడు వచ్చేటటువంటి శక్తిధారులను మీరు నిద్ర లేచి ఉపయోగించుకుంటారు, నిద్రపోతూ ఆ శక్తిధారులను వదిలేసుకుంటారు, మీ ఇష్టం. సంవత్సరాల మార్పు, 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం జరిగి తీరుతుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ఇది ముందు భారతీయులమైనటువంటి మనము అర్థం చేసుకోవాలి. అందుకే దీనిని నేను ఆలోచనా క్రాంతి, రివల్యూషన్ ఇన్ థాట్, మనము మన వ్యక్తిగత జీవితాలలో ఆహార నిద్ర భయ మైథునం యొక్క పూర్తీకరణలో ఈ విశేషాన్ని మనం మర్చిపోతాం. కాలము అనేటటువంటిది భగవత్స్వరూపము అనేటటువంటిది మనం మర్చిపోతాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తన గురించి తాను విశ్వరూపం చూపించినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, కాలోస్మి, ఐఆమ్ టైమ్. ఈ కాలము అనేటటువంటి దాన్ని మనం మర్చిపోతాం. మనం కాలాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మనం మర్చిపోతాం. చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే, ఒక రోజులో 24 గంటలు మాత్రమే ఉంటాయని. అది తప్పు. రోజుకి 24 గంటలు కాదు, మీకు దమ్ముంటే రోజుకి 25 సంవత్సరాలు ఉన్నట్టు జీవించగలరు. ప్రశ్న ఏంటి అంటే, మీ లైఫ్ ఫాస్ట్ అవ్వాలి. ఇది ఒక ఆ రివల్యూషన్ అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకోండి. మీలో ఆ క్రాంతి వస్తే తప్ప, మీరు మామూలు జీవితాలు జీవిస్తూ అందరిలాగే జీవిస్తూ రోజుకి 24 గంటలు ఎలా జీవించాలి అనేటటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పని చాలామందికి. ఈ 24 అవర్స్లో ఏం చేయాలో తెలియదు చాలామందికి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కాలాన్ని ఉపయోగించుకోవడం రాదు. మీ ద్వారా మీ కాలాన్ని మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఉపయోగించుకుంటున్నాడు అనేది కూడా మీకు అర్థం అవటం లేదు. అందుకని దీన్ని ఆధ్యాత్మిక తరగతులుగా నేను పెట్టడం లేదు. మోస్ట్ ప్రాక్టికల్ క్లాసెస్, మోస్ట్ సైంటిఫిక్ క్లాసెస్. సైన్స్ అంటే అర్థం ఏంటి అంటే, పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరుల కంటే చాలా బాగా ఉపయోగించుకోవటము విజ్ఞానము లేక సైన్స్, విశేషమైనటువంటి జ్ఞానం. చేత సైంటిఫిక్ నాలెడ్జ్ అని నేను చెప్తున్నప్పుడు, ఆధ్యాత్మికత యొక్క సైన్స్ గురించి చెప్తున్నప్పుడు, మోడర్న్ భాషలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, టైం మేనేజ్మెంట్, కాలాన్ని ఉపయోగించుకోవడం. కంపెనీలన్నీ కూడా కాలాన్ని ఉపయోగించుకుంటాయి, 24 అవర్స్ వర్క్ చేస్తాయి. 24 అవర్స్ వర్క్ చేయటం కాదు, ఒక కారు తయారు చేయాలి అంటే ఓ 10-15 మంది మెకానిక్స్ కలిసి కారు పూర్తిగా పర్ఫెక్ట్గా తయారు చేయాలి అంటే వాళ్ళకి 10-15 రోజులు పడుతుంది పార్ట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే. జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇదే మన జీవితాలలో మన శరీరానికి మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈ 5 రోజుల్లో నేను చెప్పబోతున్నాను. ఒక కారు తయారు చేయాలి అంటే కొంతమంది మెకానిక్లు కారు యొక్క విడివిడి భాగాలు, బోల్ట్స్, హెడ్ లైట్స్, సీట్స్, దానికి కావలసినటువంటి సరంజాము అంతా తెచ్చుకుని పక్కన పెట్టుకుని కారుని తయారు చేయాలి, బిగించుకుని రోడ్డు మీదకి తీసుకురావాలి అంటే 10-15 రోజులు మినిమం పడుతుంది వాళ్ళకి. అది కూడా చాలా కష్టపడితే వాళ్ళు నైట్ అండ్ డే వర్క్ చేస్తే. కానీ కారు మేనేజ్ చేసేటటువంటి కంపెనీలలో నిమిషానికి ఒక కారు ఉత్పత్తి అయిపోతుంది మీకు, 1 మినిట్. చివరికి ఎన్ని కార్లు ఉత్పత్తి అయిపోయాయంటే ఇవాళ కూడా నేను పేపర్లో చూశాను. మీరు కారు కొనుక్కోవాలంటే మా బ్యాంకుకి వచ్చేయండి, మీకు 0% వడ్డీలో కారు ఇచ్చేస్తామని. ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఉత్పత్తి ఎక్కువైపోయింది, కొనేవాళ్ళు లేరు. భావం అర్థమవుతోందా? లక్షలాది కార్లు, కోట్లాది కార్లు, ఏం జరుగుతోంది అక్కడ? టైం మేనేజ్మెంట్ జరుగుతూ యోగ విద్య యొక్క యోగ కర్మసు కౌశలం అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్స్పర్టైజ్ వాడు బోల్ట్ బిగించటంలో ఎక్స్పర్ట్, ఇంకోడు టైర్ బిగించటంలో ఎక్స్పర్ట్. మీరు ఎప్పుడైనా కార్ కంపెనీకి వెళ్ళి ఒక బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది స్లోగా, అటువైపు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇటువైపు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఆ కారు కదులుతున్నప్పుడే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ వాడి ముందు ఆగుతుంది ఆ గ్రూప్ ముందు. అందులోపల వీళ్ళు చేయాల్సిన పని చేసేయాలి, చక్రాన్ని తోసేయాలి, చక్రంలో ఉన్న 6 బోల్ట్స్ ఇంకోటి వచ్చి గబగ పెట్టేస్తాడు, ఇంకోటి చిగ్గరని తెప్పేస్తాడు. అంటే ఆ 1/2 నిమిషం, ఆ 30 సెకండ్స్ లోపల ఆ గ్రూప్ తన పని పూర్తి చేసేసుకుంటుంది. ఏమిటి తన పని పూర్తి చేసేసుకుంటుంది? గ్రూప్. చేత టైం మేనేజ్మెంట్ లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే గ్రూప్ యాక్టివిటీ. చేత ఆధ్యాత్మికతలో ఈనాడు నేను మీకు చెప్పబోయేటటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ గ్రూప్ యాక్టివిటీ ఆధ్యాత్మికతను ఎలా తీసుకురావాలి. మనం ఒక వ్యక్తి 25 సంవత్సరాలు సాధన చేసి కొన్ని సిద్ధులు సంపాదించుకుంటాడు. ఉదాహరణకి న్యూటను, ఓ గెలాలియో, ఓ ఐన్స్టీను, వీళ్ళు ఒక్కళ్ళు సంవత్సరాలు తడబడి వాళ్ళ ల్యాబొరేటరీలో సాధనలు చేసి కనిపెట్టినటువంటి విషయాన్ని సమాజానికి అందజేసేశాక 8వ క్లాస్ పాస్ అయిన వాడు కూడా దాన్ని ఆచరణలో పెట్టేయగలుగుతున్నాడు. అవునా కాదా? మీరు అది గమనించుకుంటున్నారా? న్యూటన్స్ లా, న్యూటన్ చాలా మేధావి. ఆ నియమాలు కనిపెట్టడానికి ఆయనకి చాలా మేధస్సు కావాల్సి వచ్చింది. కానీ 8వ క్లాస్లో చెప్పేస్తాం, 10వ క్లాస్లో చెప్పేస్తాం. అంటే 10వ క్లాసులో మనము ఆ పాఠము చెప్తున్నటువంటి కుర్రాడు న్యూటన్ కంటే తెలివైన వాడనా మీ ఉద్దేశము? ఖచ్చితంగా కాదు. న్యూటన్ లాంటి తెలివైన వాడు కాదు. కానీ మనం ఏం చేయగలిగాం? న్యూటన్ ఏది సిద్ధింపజేసుకున్నాడో, ఏది సాధించుకున్నాడో అది ప్రతి వ్యక్తికి కూడా మనం అందజేయగలిగాము. అందజేయగలగటమే కాదు, దానిని ఉపయోగించుకోగలిగేటట్టు కూడా మనం మలుస్తున్నాం. కానీ వాళ్ళు న్యూటన్ అంత మేధావులు కారు, అతి సాధారణ వ్యక్తులు. అద్భుతమైనటువంటి మేధస్సు ఏం లేదు ఆ 8వ క్లాస్ కుర్రాడికి, 9వ క్లాస్ కుర్రాడికి. కానీ ఖచ్చితంగా వాడికి న్యూటన్ ఏం చెప్పాడో తెలుసు, న్యూటన్ ప్రకృతిలోని ఏ నియమాలు తెలుసుకున్నాడో తెలుసు, ఆ నియమాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. మరి ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి ప్రయోగము మనము చేయగలమా? ఇది నేను చేస్తున్నటువంటి ప్రయోగము కాదు, 1850వ సంవత్సరం నుంచి ఈ ప్రయోగము జరుగుతున్నది. వ్యక్తులు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక న్యూటన్ చెప్పిన నియమాలు మనం ప్రపంచానికి అందజేసి, ఒక ఐన్స్టీన్ చెప్పినటువంటి నియమాలు ప్రపంచానికి అందజేసి, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క నియమాలను ప్రపంచానికి అందజేసి. ఏంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు? మనకి తెలుసున్నటువంటి శక్తులే. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనకి తెలుసున్నటువంటి శక్తులే. ఉదాహరణకి ఫిజిక్స్ లో హీట్ ఒక పెద్ద చాప్టర్, అది వేడిని ఎలా ఉపయోగించుకోవాలి. జేమ్స్ వాట్ దగ్గర నుంచి ఆ వేడి యొక్క నియమాలు, మూడే మూడు అక్షరాలు ఉన్నాయి అక్కడ, ఎంఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టీ. తమాషా అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక జగత్తులో కూడా మూడే అక్షరాలు ఉన్నాయి. హీట్ గురించి చెప్పినప్పుడు కూడా మనం మూడే అక్షరాలు చెప్తాం, ఎంఎస్టీ అని. ఫిజిక్స్ లో మీకు దాని రహస్యాలు ఇప్పుడు చెప్పవలసినటువంటి అవసరం లేదు. టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వాడికి కూడా ఈ ఫార్ములా తెలుసు. దీనినే మనము సమత్వం యోగ ఉచ్యతే అంటాం. ఎంఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టీ, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. మొత్తము శక్తి యొక్క నియమాలంతా కూడా ఈ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఐన్స్టీన్స్ లా అని చాలా గొప్ప నియమం, ఇప్పటికీ కూడా శాస్త్రజ్ఞులలో 12 మాత్రమే ఐన్స్టీన్స్ థియరీ అర్థమైంది అని ఒక చెప్పుకుంటూ ఉంటాం మేము సైంటిస్టులని. తెలీదు ఆ సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడతాం కానీ, దాని గురించి వివరిస్తాం కానీ, అసలు అది ఎందుకు అలా జరుగుతుంది అన్నది తెలీదు. అందులో ఉన్నటువంటి చమత్కారాలు కొన్ని చూడండి. కలవ పిల్లలు పుట్టారు, 20 వయసు వచ్చింది. అంటే ఇద్దరికి ఎంత వయసు ఉంది? 20 వయసు ఉంది. ఒకడు అంతరిక్షంలోకి వెళ్తాడు, ఒకడు పృథ్వీ మీదే ఉంటాడు. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారము పృథ్వీ మీద ఉన్నటువంటి వాడి వయస్సు 20 తర్వాత 40 అవుతుంది. వీడికి 40 వచ్చిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వాడు తిరిగి వచ్చాక వాడికి 20 or 21 మాత్రమే వయస్సు ఉంటుంది. సైంటిస్టులు దీన్ని ఒప్పుకుంటున్నారు. అసలు ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏది? ఉదాహరణ అర్థమైందా? వీడికి 20 గడిచిపోయి వాడికి 1 కూడా కలవలేదు. ఫ్యాక్ట్ అది. ఐన్స్టీన్ చెప్పాడు కనుక, సైంటిస్టులు చెప్పారు కనుక మీరు ఒప్పుకుంటున్నారు కదా. మీరు ఒప్పుకుంటారా ఇది? ఒకడికి ఏమో 20 గడిచిపోయింది, అదే కాలంలో ఒకడికి 1 కూడా గలవలేదు. ఆస్క్ ఎనీ సైన్స్ ప్రొఫెసర్, వాడు చెప్తాడు ఎందుకో. దానికి లాజిక్ ఉంది, కారణం ఉంది, ఒక వైజ్ఞానికమైనటువంటి సిద్ధాంతం ఉంది దానికి. కానీ 1 బాణామతి 6 పిల్లవాడిని పూర్తిగా యువకుడుగా మార్చేసి వాడికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పేసి, చూసారా టీవీ సీరియల్లు ప్రజమ్న, ఎలా సంభవం? ఇది ఒప్పుకుంటారు మళ్ళా మీరు? 20 వాడు భూమి మీద 40 వస్తే అంతరిక్షంలో కనుక వాడే వెళ్ళిపోతే వాడి వయస్సు 21 తక్కువే ఉంటుంది. ఇది మీరు ఒప్పుకున్నప్పుడు బాణామతి వాడిని అంతరిక్షంలోకి తీసుకుపోయి 1 20 జ్ఞానాన్ని అందజేయగలదా అంటే మీకు ఎందుకు ఆశ్చర్యం? ఎందుకు ఆశ్చర్యం అంటే మనకు బుద్ధి లేదు కనుక, అవగాహన లేదు కనుక. కానీ ఏ విధంగా అయితే ఐన్స్టీన్ చెప్పాడు కనుక మనం ఒప్పుకుంటున్నామో, దాన్ని సైంటిస్టులు చెప్పారు కనుక మనం ఉపయోగించున్నామో, నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, ఋషులు యోగులు చెప్పారు కనుక ఆ సిద్ధాంతాన్ని ముందు ఒప్పుకోండి, ముందు ఒప్పుకోండి. అది ఒప్పుకుంటే కదా ఆచరణలోకి వచ్చేది. ఒక ప్రాతిపదికగా, ఒక ఊహగా సైంటిస్టులు చెప్పిందే మీరు ఒప్పేసుకుంటూ ఉంటే మీకు కనిపించినా కనిపించకపోయినా ఋషులు చెప్పినటువంటి, యోగులు చెప్పినటువంటి, మహాత్ములు చెప్పినటువంటి, సిద్ధ పురుషులు చెప్పినటువంటి ఎన్ని మాటలు వాడైనా చూడండి, ప్రతి మాటకి విశేషమైనటువంటి అర్థం ఉంది. ఋషి వేరు, సిద్ధ పురుషుడు వేరు, మహాత్ముడు వేరు, యోగి వేరు, మళ్ళా ఋషులలో ఐదు రకాలున్నారు, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఈ పేర్లు వస్తే భారతీయులకి మనకి తెలుసు, విదేశీయులకు అసలు తేడాయే తెలియదు వీటిలో, కానీ మనకి తెలియదు ఎవడిని ఋషి అనాలో, ఎవడిని మహర్షి అనాలో, ఎవడిని రాజర్షి అనాలో, ఎవడిని బ్రహ్మర్షి అనాలో, ఎవరిని దేవర్షి అనాలి. ఇది మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కాలక్షేప కబురులాగా నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. కనీసం ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకైనా ఈ విషయం అర్థం అవ్వాలి. మాస్టర్ ఏం చెప్పారు అంటే, మన ఋషులందరూ కూడా సైంటిస్ట్లే, విశేషమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని కనిపెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తర్వాత మన ఋషులు రంగప్రవేశం చేస్తారు, కాలాన్ని ఎలా సాధించుకోవాలి. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి కొన్ని తమాషాలు మీకు అర్థం అవ్వాలి. ఈ కాలము అంటే ఏమిటి, ఈ కాలము ఎలా వస్తున్నది అన్నది మీరు కనుక అర్థం చేసుకుంటే కాలాన్ని మీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు, కాలము అంతా కూడా ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నది అనేది బేసిక్ ప్రిన్సిపల్. మనకు మొత్తము కాలము దేనివల్ల వస్తుంది అంటే, సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి పృథ్వీగ్రహ కాల పరిమాణము. అంటే పృథ్వీగ్రహము 24 గంటలలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ, కాలము దేనివల్ల వస్తుంది, ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతూ ఉంటే కాలం అనేటటువంటి భావన ఏర్పడుతుంది. మీ గడియారాలు చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకటి టక్ 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 అని 60 సార్లు తిరిగిపోతుంది. అంటే ఇది 60 సార్లు తిరిగితే ఎంతవుతుంది, అది 1 నిమిషం అవుతుంది. అది 60 సార్లు తిరిగితే 1 గంట అవుతుంది. అంటే సెకండ్కి, నిమిషానికి, గంటకి తేడా ఏంటి, ప్రదక్షిణకి పట్టే కాలంలో తేడా ఉంది. ఇది మనం మర్చిపోయాము. దేవాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణలు అయితే చేసేస్తాం తప్ప, ఈ ప్రదక్షిణలు కాల పరిమితిని మార్చుకోవటానికి చేస్తున్నాము అన్నది మర్చిపోయాము. తెలియకపోయినా పర్వాలేదు, మీరు చేతికి వాచి పెట్టేసుకున్నాక అక్కడ లోపల ఉన్నటువంటి 3 చక్రాలు, సెకండ్ ఎందు నడిపేటటువంటి వీల్, నిమిషాల ముళ్ళని తెలిపేటటువంటి వీలు, గంటలని సూచించేటటువంటి ముళ్ళని తిప్పేటటువంటి వీలు, ఒకదానికి ఒకటి పరస్పరము ఎలాగ లింకప్ అయి ఉన్నాయో మీకు తెలియాల్సిన అవసరం లే. జరగాల్సింది ఏంటంటే ఆ ముళ్ళు తిరుగుతూ ఉండాలి. భావం అర్థమవుతుందా? ఇంచేత కాలాన్ని మార్చుకునేటటువంటి ఆధ్యాత్మిక విద్య మొత్తము కూడా ప్రదక్షిణల మీద ఆధారపడి ఉన్నాయి. అతి ఫాస్టెస్ట్ ప్రదక్షిణ ఎక్కడ జరుగుతుంది అంటే హైడ్రోజన్ యాటంలో జరుగుతుంది. కొంచెం సైన్స్ గా చెప్తున్నా, సైన్స్ పెద్దగా తెలియని వాళ్ళకి కూడా ఇది కష్టమైనటువంటి ఆలోచన కాదు అనుకుంటున్నాను. ప్రపంచంలో కాలము అనేటటువంటిది ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నది. ఇందులో డౌట్ లేదు కదా, అర్థమైంది కదా. అంచేత మీరు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఏం జరుగుతుంది, మీరు ఏదో విధంగా కాలాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఈ ప్రదక్షిణ యొక్క కాల పరిమితి కనుక మనం ప్రకృతిలో గమనిస్తే, హైడ్రోజన్ పరమాణువు యొక్క న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అపరిమితమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ పరమాణువు యొక్క కేంద్రకము చుట్టూ ఒక కేంద్రం ఉంది చిన్న పరమాణువులో, దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఎంత వేగంతో, గంటకి 186,354 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. సెకండ్కి, గంట కాదు సెకండ్కి. అంటే ఇలా అనుకోగానే అంత, అది ఎంత దూరం వెళ్ళిపోతుంది, సుమారు 200,000 మైళ్ళు తిరిగేస్తుంది. సుమారు సూర్యుడు చుట్టూ మన పృథ్వీ గ్రహం తిరిగేటటువంటి వేగం. ఇవి రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. పృథ్వీ గ్రహం వేగాన్ని అత్యల్ప వేగంగా అనుకుంటే, హైడ్రోజన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి వేగాన్ని అత్యధికమైనటువంటిది అనుకుంటే, ఐన్స్టీన్ ఏం చెప్పాడు అంటే, హైడ్రోజన్ పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్ ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్తే కాలము ఆగిపోతుంది. ఇట్ విల్ బి ఎటర్నల్ నౌ, శాశ్వతమైనటువంటి నిత్య సనాతన కేంద్ర బిందువు అవుతుంది. ఐన్స్టీన్ దాన్ని ప్రూవ్ చేశాడు సైంటిఫిక్ గా, ఓ ఈక్వేషన్ ఇచ్చాడు దానికి. అంటే మన జీవన గతి కనుక మనము దేని చుట్టూ పరిభ్రమిస్తున్నామో దాని వేగము కాంతి యొక్క వేగానికి సమానం అవుతే టైము ఆగిపోతుంది, కాలము ఉండదు. ఎలక్ట్రాన్ యొక్క వేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్తే కాలము వెనక్కి వెళ్తుంది. భావం అర్థమైందా మీకు? ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను? కాలాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు. మొత్తము ఆధ్యాత్మికత అంటే కాలాన్ని నియామనం చేయటం అన్నది మర్చిపోయాం మనం. దానికి ఇన్ని రకాలుగా చెప్పుకొస్తున్నాను నేను. మొత్తము ఆధ్యాత్మికత యొక్క ఏకైక ఉద్దేశ్యం ఏమిటి అంటే కాలాన్ని ఆపివేయటం. కాలాన్ని ఎలా ఆపివేయగలము అంటే మీ ప్రదక్షిణ యొక్క వేగాన్ని పెంచుకోవడం. మ్యాజిక్ అక్కడుంది. మన జీవితాల్లో దేవాలయాలను ప్రదక్షిణలు చేసి కాలాన్ని ఆపగలిగేటటువంటి విద్య నేర్పేటటువంటి కేంద్రాలుగా ఎప్పుడో మర్చిపోయాము. దేవాలయాలు స్టాండర్డ్ అడుక్కు తినే ప్లేసెస్. కొందరు దేవాలయం బయట అడుక్కుంటూ ఉంటారు, కొందరు దేవాలయానికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. దేవాలయం కిందకి వెళ్తున్నాం అంటే అడుక్కోవటానికి వెళ్తున్నాం. ఏమడుక్కుంటారు? మీకు కావాల్సింది అడుక్కుంటారు. అర్హత లేకపోయినా, అర్హత ఉన్నప్పుడు అడుక్కోరు, డిమాండ్ చేస్తారు. అడుక్కోటానికి డిమాండ్కి తేడా అర్థం చేసుకోండి. నేను డిమాండ్ చేయగలిగేటటువంటి వ్యక్తుల్ని తయారు చేద్దాము. భారతీయ ఆధ్యాత్మికత ఎప్పుడూ అడుక్కోవటానికి ప్రోధి చేయలేదు. దేవుణ్ణి అడుక్కోవద్దు, దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి డిమాండ్ చేయండి. విద్యాలయానికి వెళ్ళి పరీక్షలు రాశాక, మీరు బాగా పరీక్షలు రాశాక మార్కులు మీరు డిమాండ్ చేస్తారు, బెక్కేయరు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఉంది చూసారు ఎందులోనూ? ఏంటో సినిమా నాకు గుర్తు రావటం లేదు. అడుక్కునే వాళ్ళని ముందాక దేవుణ్ణి బాబ్బాబ్బాబ్బాబ్ అనకల్లే, కానీ దేవుడు వెంటబడి బాబ్బాబ్ అంటే ఏదో విదిలిస్తాడేమో, అందులో విదిలించినట్టు, అది వేరే విషయం. అడుక్కోవటం కాదు, డిమాండ్ చేయటం నేర్చుకుందాం. డిమాండ్ చేయటానికి కావలసినటువంటి ఆ ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకుందాం. అందుకు ఈ క్లాసెస్కి స్పిరిచువల్ పేరు పెట్టలేదు నేను, థాట్ రివల్యూషన్ అని పేరు పెట్టా. ఆలోచనలలో మార్పు, ఆలోచనలలో క్రాంతి. ఆ రివల్యూషన్ అర్థమవుతోందా మీకు? మొట్టమొదటిసారి నాకు తెలిసి నా గురుదేవులు, తర్వాత నేను మాత్రమే ఈ విషయం మీకు చెప్తున్నాను. ఏంటంటే దేవతల్ని అడుక్కోకండి, దేవతల్ని శాసించండి. డిమాండ్ దెమ్, కంట్రోల్ దెమ్. ఎలక్ట్రిసిటీని మీరు అడుక్కుంటున్నారా నాకు బొమ్మ చూపించమని? శాసిస్తున్నారా? టీవీలో చచ్చినట్టు బొమ్మ వచ్చి తీరాల్సిందే. ఎలక్ట్రిసిటీ చేతిలో ఏం లేదు. ఎప్పుడొస్తుంది ఆ బొమ్మ? అందులో ఉన్న సర్కిట్ కరెక్ట్గా ఉంటే. సర్కిట్కి ఇంకొక పేరు ప్రదక్షిణ. అంతేగా, పాజిటివ్ నుంచి వచ్చి నెగిటివ్ వైపుకో, నెగిటివ్ నుంచి వచ్చి పాజిటివ్ వైపుకో ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది సర్కిట్, ప్రదక్షిణ. అంటే మొత్తము మనము చూసేటటువంటి ఎలక్ట్రికల్ విన్యాసాలన్నీ కూడా ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నాయి. సర్కిట్ మీద ఆధారపడి ఉన్నాయంటే మీరు తలూపుతారు. ప్రదక్షిణ సెక్యులర్ స్టేట్ మాస్టర్ ఏంటి ప్రదక్షిణలో హిందూయిజం ఏమిచ్చింది అక్కడ తెలుగు మాట సర్కిట్కి. కానీ మీరు మొట్టమొదట దేవాలయాలలో నేర్చుకోవాల్సినటువంటి ఆ ఫండమెంటల్ థింగ్ మర్చిపోతున్నారు. అంచేత మీరు నేను చెప్పినటువంటి ఈ థాట్ రివల్యూషన్ మీకు ఉపయోగపడాలి అంటే ఇమ్మీడియట్గా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో ప్రదక్షిణలు మొదలెట్టేయాలి. ప్రదక్షిణలు చేయకుండా ఈ విషయాలు మీకు అర్థమవుతాయంటే అర్థమవదు. సర్కిట్ కరెక్ట్గా లేకుండా ఏ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ పనిచేయదు. నేను వినేశానండి, నాకు అర్థమైపోయింది అంటే కుదరదు. యూ హ్యావ్ టు క్రియేట్ ద సర్కిట్. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు బ్రెయిన్లో రెండు హాబ్స్ ఉంటాయని, మన ఐదు ఇంద్రియాల యొక్క రిసీవింగ్ సెంటర్స్ ఈ రెండు హాబ్స్లో ఉన్నాయని, అందులో చేతులు కాళ్ళకి చాలా ఎక్కువ భాగం ఉంటుందని తెలుసు. అంటే ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి మన ఇంద్రియాల రిఫ్లెక్షన్ని మనం చూడాలంటే పొడుగాటి చేతులు పొడుగాటి కాళ్ళు ఉంటాయి, మిగతాది ఇంతే ఉంటాయి. మీకు తెలిసినా తెలియకపోయినా ఏ మెడికల్ బుక్లో అయినా వెళ్ళి బ్రెయిన్ యొక్క బొమ్మ చూస్తే మీకు ఇది నేను చెప్పింది అర్థమవుతుంది. మన బ్రెయిన్లో రెండు ఆ భాగాలు ఉంటాయి, లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ ఎలా ఉంటుందో పృథ్వీలో, అలాగే పైన కూడా మన బుర్రలో కూడా రెండు హెమిస్ఫియర్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. అక్కడ ఈ మోటార్ మోటార్ అంటే మనం ఏది జ్ఞానాన్ని ఏ ఇంద్రియాల యొక్క జ్ఞానాన్ని మనం బ్రెయిన్కి అందజేసాము అది మళ్ళీ రియాక్ట్ అవుతుంది. అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి మన చేతులు కాళ్ళు పనిచేయటం మొదలెడతాయి. ఇది పనిచేయటానికి చాలా ప్రముఖమైనటువంటి భాగం ఏంటి అంటే అక్కడ కాళ్ళకి పాదాలకి ఉంది. చాలా ఈ మాత్రం పార్ట్ ఇంత పెద్ద బ్రెయిన్లో ఆల్మోస్ట్ ఇంత పార్ట్ ఇక్కడ పాదాలకి సంబంధించినటువంటి మోటరీ సెన్సెస్ రియాక్ట్ అవటానికి ఉన్నది. షటగోపం పెడతారు మీరు దేవాలయాల్లో అబ్జర్వ్ చేసేలా, దానిపైన ఏముంటుందో కూడా చూడలేదు మీరు. పాదాలు ఉంటాయి, ఈ పాదాల గురించి చెప్తున్నాడు వాడు, ఆ పాదాల గురించి కాదు. మీ మొత్తం బ్రెయిన్లో కరెక్ట్గా రెండు పాదాలు మనం షటగోపాలను ఎక్కడ పెడతామో, యూ ఆస్క్ ఎనీ బ్రెయిన్ సర్జన్, వాడు దానికి ఫుల్ మార్క్స్ చేస్తాడు. అవును అక్కడే ఉంటాయి బాబు పాదాలకి సంబంధించినటువంటి నెర్వ్ సెంటర్స్. మీరు ప్రదక్షిణ చేశారు, పాదాలతో చేస్తారు, ఈ ప్రదక్షిణల యొక్క సెంటర్స్ రెండు అక్కడ వస్తాయన్నమాట ప్లగ్ పాయింట్ సర్కిట్ పూర్తవుతానికి. ఇంకా అంతకంటే ఎక్కువ డీప్గా వెళ్తే సైన్స్ చదివిన వాళ్ళు మెడిసిన్ చదివిన వాళ్ళకి అవుతే ఓకే, మిగతా వాళ్ళకి ఏంటో సర్కిట్ అన్నారు, తల అన్నాడు, తల మీద ఏదో రెండు కాళ్ళు ఉంటాయి అన్నాడు అంతేత. అక్కడికి ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈనాడు నేను నేర్పుతున్నటువంటి ఈ విద్య భవిష్యత్తులో యూనివర్సిటీలో చెప్పబడుతుంది, చెప్పేటట్టు మీరే ప్రయత్నించాలి. మీరు ప్రయత్నించకపోయినా నా ప్రయత్నాన్ని ఆపను. దీనికోసం చెప్పాను ఇదంతా కూడా. అంటే దేవాలయాలలో మీరు రెండు విషయాలు ఖచ్చితంగా పాటించాలి, ఒకటి ప్రదక్షిణలు, రెండవది శతగోపం పెట్టించుకోవాలి. మీరు శతగోపం పెట్టేటప్పుడు మీ చేతిలో ఏదో పోస్తాడు, పోస్తాడా ఏం పోస్తాడు, తీర్థం పోస్తాడు. దాని తర్వాత మీరు ప్రసాదం తీసుకుంటారు. సరే ఈ నాలుగు మాటలు పక్కన ఉంచుదాం మనం, ప్రదక్షిణ, దాని తర్వాత తీర్థము, ప్రసాదాలు. సరే మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నేను చెప్పేటటువంటి ఈ క్లాసెస్లో నేను మీకు నేర్పేటటువంటి విషయం ఏంటి అంటే, ఈ రోజు నుంచి మీ జీవితము అపరిమితమైనటువంటి వేగంతో ముందుకు వెళ్తుంది. చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళలేదు అంటే మీరు నేను చెప్పింది పూర్తిగా అవగాహన చేసుకోలేదని. అంచేత గత 20 ఏళ్లగా నా అనుభవంతో నేను ఏం నిర్ణయానికి వచ్చాను అంటే, మీకు ఇంటికి వెళ్ళాక మీరేమీ ఆలోచించక్కర్లేదు, మీ బదులు నేనే ఇక్కడ ఆలోచించేస్తాను. అంచేత చెప్పేది తక్కువైనా రిపిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. రిపిటేషన్ ఎందుకు ఉండాలి అంటే, ప్రదక్షిణలు దేవాలయంలో చేయటం వల్ల కాలగమనము యొక్క వేగాన్ని పెంచుకోవచ్చు. అది మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఈ విషయం అర్థం చేసుకోండి. సమస్య ఏంటో తెలుసా? ఇన్క్యూరబుల్ అనేటటువంటి మూడు డిసీజెస్ వాకింగ్ ద్వారా పోతాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. డయాబెటీస్ వాక్, బీపీ నడు, హార్ట్ ట్రబుల్ నడు, హార్ట్ బ్లాక్ నడు. డాక్టర్లు ఇచ్చే అడ్వైజ్ అదే కదా. మీకు ఈ బాధలు రాగానే వాళ్ళు మొట్టమొదట మీకు చెప్పేది ఏంటి అంటే, వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. రోగాలు ఎందుకు వస్తాయి మనకి? పాపాల వల్ల వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. ఋషుల యొక్క వాక్కు అది, అంటే సైంటిస్ట్ యొక్క వాక్కు. ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములా ఇచ్చాడు అంటే ఆ ఫార్ములా ఖచ్చితంగా 100% కరెక్టే. ఓమ్స్లా E=IR అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఐన్స్టీన్స్ లా E=MC² అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఒక సమత్వం యోగ ఉచ్యతే ఇస్తాడు. బ్యాలెన్స్ ఇస్ యోగా, ఈక్వేషన్ ఇస్ యోగా, హార్మోనీ ఇస్ యోగా. మళ్ళీ అది చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈక్వేషన్ అంటే ఇక్కడేదో ఉంటుంది, ఇక్కడేదో ఉంటుంది, రెండు ఈక్వల్ అవుతాయి, కానీ రెండు ఒకటే అవ్వవు. మళ్ళీ అర్థం చేసుకోండి, 1 కేజీ ఇనుము ఇక్కడ పెడతాం, ఇక్కడ 1 కేజీ కూరలు పెడతాం. ఇక్కడున్న పదార్థం కూరలు, ఇక్కడున్న పదార్థం ఇనుము. ఇది మనకి ఎందుకు పనికిరాదు తినటానికి? కానీ ఇదో తినటానికి పనిచేస్తుంది. కానీ సమత్వం, ఇది 1 కేజీ ఆహార పదార్థం. ఈ సమత్వం మనం దేవాలయాలలోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అర్థం కావటం లేదు, కానీ ఆ సమత్వాన్ని ఈ సూత్రంలో చెప్పాడు. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ, తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు ఏ పాపాన్ని చేస్తున్నా ఒక్కొక్క పదముతో ఆ పాపాన్ని పోతాయి. ఈ క్వశ్చన్ అది. అంచేత సైంటిస్ట్ యొక్క ఈక్వేషన్ని తప్పు పట్టుకోకూడదు. మీరు ఈక్వేషన్ ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నది అర్థం అవ్వాలి. అంటే మీకున్నటువంటి రోగం పోవటానికి, ఉదాహరణకి టైఫాయిడ్ అనగానే మామూలుగా ఏంటంటే 21 డేస్ అంటాం, లేదా టీబీ అది ఉంది అంటే 1 సంవత్సరం పాటు ఈ ఇంజెక్షన్స్ వాడేయండి అంటాం. డయాబెటిక్స్ అది అనగానే ఇంకా జీవితాంతం కూడా దీని మాత్రలు వాడుతూ ఉండాలి అంటాం. అంటే డాక్టర్లు ఒక ఈక్వేషన్ వేసుకున్నారు, నేను ఈ మందు కనుక 1 సంవత్సరం పాటు ఇస్తే ఈ రోగానికి తుల్యము పోతుంది. మళ్ళీ అర్థం చేసుకోండి, అది ఆ భావన మీరు దేవాలయాలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉపయోగించుకుంటే మోస్ట్ సైంటిఫిక్. మీరు ఋషులే కాదు, మీరు కూడా మీ రోగాలని మీ కోరికల్ని నిమిషాల మీద పూర్తి చేసుకోవచ్చు. ఈక్వేషన్ అర్థం అయితే ఫార్ములా చదివితే సరిపోదు. ఫార్ములా ఏం చేయాలి అంటే మీకు ఆచరణలోకి రావాలి, అవగాహనలోకి రావాలి. ఏమిటి ఇక్కడ ఫార్ములా మనం చెప్తున్నాం? డాక్టర్లు ఏం చెప్తున్నారు? టైఫాయిడ్ జ్వరం నీలో ఎంటర్ అవుతే 21 డేస్ నువ్వు ఈ మందు వాడాలి. ఏదో టీబీయో ఏదో వస్తే 1 సంవత్సరం పాటు ఏదో ఒక టైం పీరియడ్ చెప్తారు వాళ్ళు, అంతవరకు నువ్వు వాడాల్సిందే తగ్గిపోయినా. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసినటువంటి పాపానికి ఈ మందు ఇంత డబ్బుతో కొనుక్కోవాలి నువ్వు. మళ్ళీ అక్కడ ఈక్వేషన్ ఉంది, ఆ మందుకి డబ్బుకి. అంతేత తెలివిగి ఉంటే మీకు మందులు కొనక్కర్లే, దక్షిణగా కనుక దేవాలయాలలో ఇచ్చేస్తే నీ రోగం పోతుంది. ఈక్వేషన్ అర్థం ఏందా నీకు? మళ్ళీ చెప్తాను, ఆ ఈక్వేషన్ అర్థం చేసుకోండి. టీబీ వచ్చింది, మందు కొనుక్కుని వేసుకుంటారు, మందు కొనుక్కుని వేసుకుంటారు. అంటే మందు రూపంలో మీ లోపలికి వెళ్తున్నది మీ కష్టార్జితమైనటువంటి డబ్బే కదా. ఈక్వేషన్ అర్థమవుతుందా మీకు? ఆ ఈక్వేషన్ అర్థం కాకపోతే ప్రదక్షిణలు దక్షిణ మీకు ఎందుకు పనికిరావు? కానీ సాయి జీవితంలో దక్షిణ అలాగే ఆయన రోగాలకి యూజ్ చేసేవాడు. ఆధ్యాత్మిక విద్య నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోతలు కొయించుకోతలే. 21 రోజులది నువ్వు కరెక్ట్గా ప్రదక్షిణ చేసుకుంటే ఒక రోజునే 21 రోజులు పూర్తి చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పాను నేను మీకు. మరి ఆ విద్య మీ ఉద్దేశం ఏంటి? నేను ఇలా ఒకసారి లెక్చర్ చేస్తే వచ్చేస్తుందా మీకు? ఆ విద్య నేర్చుకునే తపన మీకు ఉంటే ఇక్కడ క్లాసెస్ పెట్టుకోండి మీరు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నాకు పెద్ద భయం ఏమిటి అంటే ఈ సెక్యులర్ అనేటటువంటి పేరుతో ప్రదక్షిణ మర్చిపోయాం మనం. కానీ మీరు మక్కాకి వెళ్ళినా ప్రదక్షిణలే జరుగుతూ ఉంటాయి. చూసారా టీవీలో? వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తూ ఉంటారు? కోట్లాది మంది తిరుగుతూ ఉంటారు ఆ రాయి చుట్టూ. మనం శివలింగం చుట్టూ తిరుగుతాం. ప్రశ్న, నువ్వు ఆ రాయి చుట్టూ తిరుగుతున్నావా శివలింగం చుట్టూ తిరుగుతున్నావా అన్నది కాదు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు తిరుగుతున్నావా లేదా, ప్రదక్షిణ చేస్తున్నావా లేదా. కానీ ఆ ప్రదక్షిణ ఎలా ఉండాలి? యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదే పదే. దట్ ఈస్ ది ఫార్ములా, దట్ ఈస్ ది ఈక్వేషన్. ఏంటి ఆ ఈక్వేషను? నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నీకున్న బాధకి తగినన్ని ప్రదక్షిణలు చేయాలి. ఎక్కువ చేసినా వేస్తే, తక్కువ చేసినా వేస్తే. ఎక్కువ చేసినా వేస్ట్ అనే మాట ఎందుకు అంటున్నానంటే 100 రూపాయలు ఇచ్చేదానికి 200 ఇచ్చి కొనుక్కోవటం నువ్వు ఇష్టపడవు. అంటే ఎక్కువ చేసినా ఎక్కువ చేసింది వేస్ట్, రిజల్ట్ వస్తుంది. కానీ తక్కువ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ రాదు. అంచేత నీ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుంచవలసిన విషయం ఏంటో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. యు ఆర్ కంట్రోలింగ్ చైల్డ్. ప్రదక్షిణ చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా కాలాన్ని తెలుసుకుంటున్నాడు. తెలిసి ఉపయోగించుకుంటే దాన్ని సైన్స్ అంటాం, తెలియకుండా ఉపయోగించుకుంటే వేస్ట్ అంటాం. నీళ్లు మరగపెట్టి మూత పెట్టినప్పుడు మూత పైకి లేస్తుంది అని అందరికీ తెలుసు. కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఆ విషయం అందరికీ తెలుసు. మూత పెట్టి నీళ్ళ మీద ఒక పాత్రలో కింద నుంచి మనం నీరు వేడి చేస్తే ఖచ్చితంగా మూత పైకి లేస్తుంది. కానీ జేమ్స్ వాట్ అనేటటువంటి ఒక బాలుడు దాన్ని ఉపయోగించుకుని స్టీమింగ్ ఎందుకని చెప్పి. అంటే తేడా ఏంటి? నిత్యము జరిగేటటువంటి అతి సాధారణ ప్రక్రియ, అతి సాధారణ ప్రక్రియ. మళ్ళీ ఉంటుంది, అతి సాధారణ ప్రక్రియ. దేవాలయంలో ప్రదక్షిణ కూడా అతి సాధారణ ప్రక్రియ. ఎవరు చేయడం? అందరూ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ స్టీమ్ని కనుక నువ్వు స్టోర్ చేసుకుని దానిని కనుక ఒక విశేషమైనటువంటి రంధ్రము గుండా పంపిస్తామో పిస్టన్కి, చక్రం తిరగటము వేస్తుంది. టన్నుల టన్నుల బరువు అతి సాధారణంగా కదిలిపోతుంది. మరి నీ బరువు బాధ్యతలు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు అదొక బరువు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు అదొక బరువు, రోగం ఉన్నది అదొక బరువు. మరి ఈ బరువులన్నీ ప్రదక్షిణతో పోతే అతి సాధారణమైనటువంటి ప్రక్రియ, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అతి సాధారణ ప్రక్రియ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా మీకు తెలియదు. కానీ మనం అందరికీ తెలిసి ఫార్ములా నాకు తెలిసి యజ్ఞం చేస్తున్నటువంటి మనవాళ్ళు ప్రదక్షిణ గురించి కాస్త ఆధ్యాత్మిక దృష్టితో పుస్తకాలు చదివినటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా ఏం తెలుసు అంటే, యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి లక్ష్యంతి ప్రదక్షిణాయా పదే పదే. ఒక్కొక్క అడుగు తీసి ఒక అడుగు నువ్వు వేస్తూ ఉంటే పదే పదే ప్రతి అడుగు కూడా ప్రదక్షిణలో నువ్వు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా పాపాన్ని నాశనం చేస్తుంది. మరి ఆ ఈక్వేషన్ ఎలా తెలుసుకుంటాం మనం? ఏ విధంగా తెలుసుకుంటాం? కాలాన్ని మనం ఎలాగ తొందర చేయవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు? మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అతి సహజంగా అనేటటువంటి మాట ఏంటి అంటే, బాధగా ఉన్నప్పుడు కాలము ఎక్స్పాండ్ అవుతుంది, ఆనందంగా ఉన్నప్పుడు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే కదా. టైం అదే, వీడు ఒక గంట కాలమే గడుపుతాడు, పంటినొప్పి వచ్చింది వీడికి, ఆహా తెలుసు కదా పంటినొప్పి, డాక్టర్ ఇంకో గంటలో వస్తాడు. సరే, వీడికి చాలా ఇష్టమైనటువంటి స్థితిలో ఎంజాయ్ చేస్తున్నాడు ఒక గంట కాలం. టైం ఎంత? గంటే. భావం అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే మీరు చాలా లోతులకు వెళ్ళగలుగుతారు. అంటే ఏంటి? ఆనందంగా సుఖంగా ఉండేటప్పుడు మీరు చేసేటటువంటి ప్రదక్షిణ కాలము తగ్గుతుంది, దుఃఖాలలో మీరు ప్రదక్షిణ చేస్తే కాలము ఎక్స్పాండ్ అవుతుంది. సింపుల్ ఫార్ములా కదా. భావం అర్థమైందా? దేవాలయాలలో మనం ఏం నేర్చుకోవాలి? టైం కంట్రాక్షన్ నేర్చుకోవాలి, టైం ఎక్స్పాన్షన్ నేర్చుకోవాలి. టైం ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? బాధలో ఉంటే. టైం ఎప్పుడు కంట్రాక్ట్ అవుతుంది? సుఖంగా ఉంటే కదా. అందువల్ల సుఖంగా ఉన్నటువంటి వాడు అతి నెమ్మదిగా అడుగులేస్తూ ప్రదక్షిణ చేశాడనుకోండి, ఏమవుతుంది? భావం అర్థమైందా? స్పీడ్గా నడవద్దు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు నెమ్మదిగా నడిచారనుకోండి, ఏమవుతుంది? టైం ఎక్స్పాండ్ అవుతుంది. అది అర్థం కాలేదంటే, మెల్లిగా నడుస్తూ 10 కిలోమీటర్లు వెళ్ళారు, కారులో 10 కిలోమీటర్లు వెళ్ళారు, ఒకే కాలం వెళ్ళారు. కానీ కారులో వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు. టైం ఏమైంది? కంట్రాక్ట్ అయింది, నడుస్తూ వెళ్ళారు. టైం ఏమైంది? అదే దూరం ఎక్స్పాండ్ అయింది. అర్థమైందా? అంచేత కష్టాలు పోవాలన్నా సుఖాలు ఉండాలన్నా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నెమ్మదిగానే నడవండి. అంచేత నెమ్మదిగా ఏ టైం ఎక్స్పాండ్ అవుతుందని అర్థమైంది కదా. అంచేత మీరు సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేటటువంటి టైం ఎక్స్పాండ్ అయ్యి మీకు సుఖంగానే ఉంటారు. కష్టాలలో ఉన్నప్పుడు ఉంది టైం ఎక్స్పాండ్ అవుతుంది. భావం అర్థమవుతుందా? టైం ఎక్స్పాండ్ అవుతుంది, కానీ టైం ఎంత అవుతుంది? అంతే అవుతుంది కదా. అంచేత ఒక గంటలో పట్టేటటువంటి ఎక్స్పాన్షన్ బాధ మీరు ఒక అడుగులోనే పూర్తి చేసేస్తారు. అంచేత మీరు బాధలో ఉన్నా సుఖంగా ఉన్నా మీరు ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి? ఓ రన్నింగ్ రేస్ లాగా, ఒలింపిక్ ఛాంపియన్స్ లాగా ఫాస్ట్గా చేయకూడదు. మొట్టమొదటి నియమం ఏంటి అంటే, ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీరు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరగాలి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు ప్రదక్షిణలు ఎలా చేసుకోవాలి అంటే, ఒక పూర్ణ గర్భిణీ స్త్రీ ఇంకా రేపో మాపో కాంతి రాబోతోంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేస్తూ నడుస్తుందో అంత జాగ్రత్తగా అడుగులేస్తూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇది మనం మర్చిపోయాం. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అదేదో ఎక్సర్సైజ్ అనుకుంటాం. అది ఎక్సర్సైజ్ కానీ కాదు, అసలు అది టైం క్యాప్సూల్. అది మన దేవాలయాలు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంతరించుకుని ఉన్నాయి. చేత ఈ సింపుల్ థింగ్, వాకింగ్ అరౌండ్ ది డైటీ, దేవుడు చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణలు మీరు టైం పెట్టుకోండి, 1 గంట 2 గంటలు. మార్నింగ్ వాక్ అని ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది, నెసెసిటీ కూడా అయిపోయింది. నెసెసిటీ ఎందుకంటే, ఏదో ఒక రోగం గ్యారంటీగా ఉంటుంది, లేకపోతే రోగం రాబోయేటటువంటి సూచనలు ఉన్నాయని ఆయన నువ్వు జాగ్రత్త పడు అని డాక్టర్లు అంటూ ఉంటాడు. అంచేత కనీసము గంట సేపైనా, కనీసం అన్నాను, అంతకంటే తగ్గకూడదు, మీరు దేవాలయాలు ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటే నేను చెప్పేటటువంటి ఈ విజ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. అంతవరకు థియరీ మాత్రమే. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఈ షేర్ మార్కెట్ ప్రభంజనం వచ్చింది. ఇప్పుడు ఉందేమో నాకు తెలీదు, కానీ అప్పుడు అదొక ప్రభంజనంలా ఉండేది. అందరూ షేర్ మార్కెట్లో ఏదో ఒకటి కొనేవాళ్ళు, నిమిషాల మీద కోటీశ్వరులు అయిపోవటానికి ట్రై చేశారు. మా కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ నన్ను అడిగారు, నువ్వు సిండికేట్లో జాయిన్ కా, నాకు అర్థం కాలేదు సిండికేట్ అంటే ఏంటో. అంటే వాళ్ళు అన్నారు, మనకి జీతం రాగానే మన డబ్బులంతా ఒక చోట చేరేద్దాం, మనోష్ ఏంటంటారు అవి ఏం కొన్నారని బాండ్స్ అంటే అర్థమైందా ఏం చెప్తున్నాను, మీకు అర్థమవుతే చాలు, పేర్లు మనకు అక్కర్లేదు, షేర్ మార్కెట్ ఏంటి బాండ్స్ అయినా షేర్స్ కొందాం మనం, సరే వచ్చిన లాభం ఈక్వల్గా పంచుకుందాం, నేను జాయిన్ అవ్వను అన్నాను. సరే తమాషా ఏంటో తెలుసా, మా కాలేజీలో షేర్ మార్కెట్లో బాగా నష్టపోయి ప్రమాదాల అంతుకు చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎకనామిక్స్ లెక్చరర్స్. సైన్స్ లెక్చరర్స్ పర్వాలేదు బాగా. అంటే ఇందుకు చెప్పాను, ఎకనామిక్స్ పిల్లలకి చెప్పినంత మాత్రాన నువ్వు మార్కులు తెచ్చినంత మాత్రాన ఎకనామిక్స్ తెలీదు. అంతేత దేవాలయం గురించి నేను చెప్పాను ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది అంటే కుదరదు, ప్రదక్షిణలు చెయ్యాలి. ఎలా చేయాలి, నెమ్మదిగా చేయాలి. ఒక గంట సేపు చేయమన్నాను కనుక నెమ్మదిగా చేసినా ఫాస్ట్గా చేసినా ఒకటే, ఫాస్ట్గా చేస్తే అలసిపోదాం, నెమ్మదిగా చేస్తే అలవో అంతే. కానీ రిజల్ట్ చిన్నగా చేసిన దానికి నెమ్మదిగా చేసిన దానికి ఎక్కువ వస్తుంది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదట మన జీవితాల్లో రావాల్సినటువంటి క్రాంతి. విద్యాలయాలను ఎలా ఉపయోగించుకుంటున్నామో దేవాలయాలను మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. దానికి ఆధారము ప్రదక్షిణలు. ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కాలాన్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు టీవీ వచ్చింది, ఒక సంవత్సరం పాటు మందు వేసుకో అన్నాడు డాక్టర్. అంటే ఒక సంవత్సర కాలాన్ని మీకు చేత అవుతే ఒక ప్రదక్షిణలోనే పూర్తి చేయగలరు. అది ఇప్పుడు ఇక్కడ నన్ను అడగండి, నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను నేను మీకు, కానీ మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఫార్ములా ఏంటంటే, నేను సుఖంగా ఉంటే సుఖం ఎక్స్పాండ్ అవుతుంది, దుఃఖంగా ఉంటే ప్రదక్షిణాలలో టైం కంట్రాక్ట్ అవుతుంది, రివర్స్ అవుతుంది. ఇంకేత దుఃఖంగా ఉన్నవాడు ప్రదక్షిణాలు చేస్తే దుఃఖం తొందరగా పోతుంది, సుఖంగా ఉన్నవాడు ప్రదక్షిణాలు చేస్తే వాడికి దుఃఖము రాదు. అది మనం మర్చిపోయాం, రివైవ్ చేసుకోండి. అది చెప్పి నేను చెప్పినంత మాత్రాన మీరు విన్నంత మాత్రాన రిజల్ట్స్ రావు. అందుకని ఫండమెంటల్స్కి వెళ్తున్నాను, ముందు దేవాలయాలు యాక్టివేట్ అవ్వాలి, విద్యాలయాలు యాక్టివేట్ అయినట్టే గవర్నమెంట్ కాలేజెస్ యాక్టివేట్ కానప్పుడు రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చాయి. రెసిడెన్షియల్ కాలేజెస్ ఎవరు పెట్టారు, గవర్నమెంట్ పెట్టలే, మనం పెట్టుకున్నాం. మన పిల్లల్ని మనం రెసిడెన్షియల్ కాలేజీకి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం, అక్కడ టైం వృధా కాదు. మన పిల్లవాడు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కాలాన్ని సద్వినియోగం పరుస్తారు అక్కడ. మరి దేవాలయాలలో మీరు అసలు ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు దేవాలయాలలో, ఏం చేయటానికి లేదు అనేటటువంటి దుస్థితికి భారతీయులు ఆ స్థితికి వచ్చారు. దేవాలయంలో ఏం చేయాలో తెలియదు. దేవాలయాల్లో ఏం చేసుకోవాలి, నిరంతరము ప్రదక్షిణలు జరగాలి. తిరుమల కొండ పైన ఆ పవర్ ఎందుకుందో అర్థమవుతుందా మీకు, లక్షలాది మంది రాత్రి పనులు ప్రదక్షిణలు చేస్తున్నారు అక్కడ, పవర్ రాక వస్తుందా అక్కడ. మనమే దానికి పవర్ ఇస్తున్నాం, భక్తులే. అది ఏ దేవాలయానికైనా అదే రూలు, తిరుపతి కొండకే కాదు తిరుమలకే కాదు ఎనీ సెంటర్, ఏదో ఒక దేవాలయం ప్రదక్షిణలు. ఇంత చెప్పినా మళ్ళా నా దగ్గరికి వచ్చి మనుషులు ఏమంటే, మాస్టర్ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసుకోమంటారు, మూడు సార్లు నాలుగు సార్లు, అసలు చేసుకోకయ్యా బాబు, నేనే నిన్ను బతిమాలుకుంటున్నాను. నేను ఒక సైన్స్ చెప్తున్నాను, మన భారతీయ ఋషులు చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తే తప్ప రిజల్ట్స్ రావు. సైన్స్ చదివితే ఏం లాభం, ఇందాక నేను చెప్పినట్టే షేర్ మార్కెట్లో లాస్ ఎవరికి వచ్చింది అంటే ఎకానమిక్స్ వచ్చింది. మిగతా వాళ్ళకి లాభాలే. అంటే ఎందుకని చెప్తున్నాను, ఎకనామిక్స్ ఒక ఉదాహరణగా చెప్పాను. ఎంబీఏ చదువుతున్నాను అంటారు చాలా మంది పిల్లలు నా దగ్గర. ఎంబీఏ అంటే ఎంతో అర్థం కాలేదే అని. అదే మాస్టర్, అది కూడా మీకు తెలియదు తెలియలేదు. ఎంబీఏ అంటే ఏంటో మాస్టర్, ఇందులోనే మాస్టర్ డిజైన్ ఉద్యోగం. ఎందుకే అసలు మన పేరెంట్స్ కూడా చాలా సార్లు మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, అసలు ఆ విద్యవాడికి మన పిల్లవాడికి అవసరం అన్నా కాదా కూడా చూసుకోండి. నాకు సినిమాలు ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తే నిజంగా నాకు వాళ్ళు జల్దరిస్తుంది. అసలు ఎంత భావం వాళ్ళు చూసి ఆ సినిమా చూస్తున్నారో మనం ఎలా చూస్తున్నాం. బొమ్మరి చూసారా మీరు? ఎవరు బొమ్మరి చూసిన వాళ్ళు ఎవరు చేసలేదు? చూసారా ఏంటి వాడు ఏడుపు? తండ్రి ఏం చేశాడు? అర్థం చేసుకోండి, 35,000 మంది స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేసి అమెరికాలో, నాకు గుర్తు రావటం లేదు ఆ కంపెనీ ఏమని చెప్పింది అంటే, అందరూ చెప్పేది ఏంటి అంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. సినిమా సంగతి అది యాక్చువల్ నేషనల్ సర్వే 35,000 మంది స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేసి, మేము గతి లేక మా తల్లిదండ్రుల వల్ల మేము వెబ్సైట్ లో పోర్నోగ్రఫీ సైట్ చూస్తున్నాము అని డైరెక్ట్ చేసి ఇచ్చారు పిల్లలు. ఏం అర్థం చేసుకున్నాం పేరెంట్స్ గా మనం? అంటే పిల్లలకి ఇంత చదువు చెప్పించేస్తే నాకు చాలా నచ్చింది ఆయనలో బొమ్మరి. వాడు చల్లబోయి చూస్తూ ఉంటాడు, నేను రానికి ఇదంతా చేశాను, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలని కోరుకున్నాను, నువ్వు ఆటలో గెలవాలని కోరుకున్నాను, అదే నువ్వు చేసినటువంటి తప్పు. ఏం కావాలి అసలు మన జీవితానికి? ఎందుకు మనం జీవిస్తున్నాం? మా బామ్మగారు చిన్నప్పుడు ఒక కథ చెప్తే నాకు నవ్వొచ్చేది. అదేంటిదా అంటే, ఈగ మరి ఈగ ఎందుకు అలుపుతోందో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు ఆ కథ చెప్పింది మా బామ్మ. అదేంటి అంటే, ఈగ ఇల్లు అలుపుతోంది, అలుకుతూ అలుపుతూ తన పేరు మర్చిపోయింది. అలాగే ఈ ఉద్యోగాలు, ఈ పెళ్లిళ్ళు, ఈ పిల్లలు, ఈ రోగాలు, ఈ వృత్తులు, వీటి గురించి ఆలోచిస్తూ అసలు మన జీవితానికి ఉండవలసినటువంటి ఏకైక లక్ష్యాన్ని మనం మర్చిపోయాం. ఓడిపోయినటువంటి వాళ్ళు, అలసిపోయినటువంటి వాళ్ళు, యువకులైనా కూడా ఇది ఏమీ చేయలేరు. మనం మన జీవితాలలో ఓడిపోతున్నాం, మన జీవితాలలో అలసిపోతున్నాం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పని ఈ పని ఈ పని ఈ పని చేయండి. పని చేయొద్దని ఎవడంటున్నాడు మిమ్మల్ని? కానీ పని అంతా అతను ఎందుకని? మీ పిల్లవాడు ఏడుపేంటి అంటే నేను నన్ను అర్థం చేసుకోవటం లేదు అని. చాలా స్పష్టంగా అమెరికన్ సొసైటీలో ఈ రివోల్ట్ కనిపిస్తోంది ఈనాడు. అదే రివోల్ట్ ఈనాడు సిటీస్కి వచ్చింది, విలేజెస్ కూడా పాల్గొంది. పబ్ కల్చర్ అంటారు దాన్ని. ఆ పబ్ కల్చర్ లో ఉన్నటువంటి పాయింట్ ఏంటో అర్థమైందా? దే వాంట్ టు ఫర్గెట్. హోర్ హోర్ అనేటటువంటి ఆ మ్యూజిక్, ఆ వీర బాధుడికి మీకు అర్థమవుతున్న సింహాసనం అంటే నేను సింహం వెళ్ళాను హతర్నాయిస్తున్నాను. ఆ హోరులో అసలు నేను మర్చిపోయాను, అసలు సినిమా చూస్తున్నానా ఏం చేస్తున్నానా అని. సినిమా అయిపోయితే అయిపోయిందా అనుకున్నాను, ఇంత చేస్తే హోరు 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 వెళ్ళింది. మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది ఎందుకు ఇంత గొడవ జరుగుతోంది, ఇంత నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది అంటే, యు వాంట్ టు స్టాప్ థింకింగ్ బికాజ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ టు థింక్. మన విద్య యొక్క లక్ష్యము ఆలోచించడం నేర్పడం, కానీ ఈనాడు మన విద్య యొక్క లక్ష్యము ఆలోచించడం నేర్పడం కాదు. పేరెంట్స్గా మన డ్యూటీ అది. అందుకు నేను చెప్తున్నాను, ఆధ్యాత్మిక జగత్తులో నీ ఇష్ట ఇష్టాలు కాదు, పిల్లవాడి భవిష్యత్తు ముఖ్యం. వాడు రాజ్యం చేయకుండా పట్టాది శిక్షుడు అవ్వవలసినటువంటి కొడుకు అడవికి వెళ్ళిపోవాల్సి వస్తే ఓకే, మనం ఒప్పుకుంటామా దానికి? చెప్పింది అర్థమవుతుందా? నువ్వేం చేయాలి? నీ పిల్లవాడికి తిండి పెడుతున్నావా లేదా? వాడు పోషిస్తాడు అవుతున్నా లేదా? వాడికి వచ్చినటువంటి చదువు వాడికి డబ్బులు ఇస్తుందా లేదా? అది ఎవరికి కావాలయ్యా బాబు? వాడి జీవిత లక్ష్యము ఏమిటి? జీవితం యొక్క ఆదర్శం ఏమిటి? అక్కడ ఆదర్శాన్ని మర్చిపోయాం మనం. నో ఐడియల్స్ అట ఆల్. ఐడియల్స్ ఎవరికంటే వీధిలో నాతో చాలా మంది చెప్తారు, మాస్టర్ ఇలా ఆర్గనైజ్ చేయాలి, మాస్టర్ ఇలా చేయాలి. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి దగ్గరికి 10 మంది రావాలి, ఆ 10 మంది 20 మంది దగ్గరికి వెళ్ళాలి, ఇవంతా కూడా ఒక సూత్రంలో వెళ్ళాలి. చెయ్యండి, పాయింట్ అర్థమైందా? ఆర్గనైజేషన్ కాదు కావటం లేదు. ఈనాడు ఆర్గనైజేషన్ వచ్చినటువంటి సంస్థలకి ఆదర్శం లేదు. మల్టీనేషనల్ కంపెనీ అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తుంది కాదా? కానీ ఆదర్శం ఏంటంటే ఏంటి? దానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చేటటువంటి లీడర్స్ యాక్టర్స్కి ఆదర్శం ఉందా? వాళ్ళకి ఆదర్శం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి ఆదర్శం అంతా ఏంటి అంటే, నువ్వు ఎంత డబ్బు సంపాదించగలిగితే అంత గొప్పవాడేది. డబ్బు సంపాదించి ఏం చేస్తావు? ఏం చేస్తావు డబ్బు సంపాదించి? అనేక మంది కోటీశ్వరులు వచ్చారు పోయారు, చచ్చారు. రాజులు వచ్చారు పోయారు, చచ్చారు. ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నటువంటి ఒక భగత్ సింగ్ లాంటి 19 ఏళ్ల యువకుడు ప్రపంచంలో భారతదేశం ఉన్నంత వరకు వాడి గురించి చెప్పుకుంటాం మనం. వాడు ఏం డబ్బు సంపాదించాడు? భావం అర్థమవుతుందా? మన పిల్లలకి డబ్బు యావ గురించి మీరు చెప్తున్నారు తప్ప ఆదర్శాల గురించి చెప్పటం లేదు. నీకు ఆదర్శం అక్కర్లేదు, నీ పిల్లలకి ఆదర్శం అక్కర్లేదు, కానీ పక్కవాడికి ఆదర్శం కావాలి. వాట్ నాట్ సెన్స్! ముందు మనము ఆదర్శం వైపుకు వెళ్దాం. మరి ఆదర్శాలంటే ఏంటి? హ్యూమన్ వాల్యూ. ఈనాడు హ్యూమన్ వాల్యూస్ ఏం లేదు. డబ్బు కావాలి తప్పిస్తున్నాడు. ఎన్నిసార్లు పేపర్లో చదవటం లేదు. పొలిటీషియన్స్ ఉన్నారు, నాకు తెలియదు వాళ్ళకి ఏం ఆదర్శం ఉందో. నేను స్పష్టంగా మైక్లోనే చెప్తున్నాను, మీకేం ఆదర్శం ఉంది? భారతదేశము కానీ ఆంధ్ర రాష్ట్రము కానీ సుఖ సంపదలతో వర్ధిల్లాలి అనే లక్ష్యంతో మీరు ఏమైనా చేస్తున్నారా? న్యూస్ పేపర్ వాళ్ళకి ఏమే ఆదర్శాలు వేస్తే ఇవే వేస్తుంటారు. ఫలానా వాడు చెప్పాడు, ఫలానా వాడు చెప్పాడు, ఫలానా యాక్సిడెంట్ జరిగింది, ఫలానా ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం ఇలాంటిది జరిగిందనుకోండి, పేపర్లోకి రాదు. దాని మీద పేజీలు పేజీలు నింపరు. చేలపురులో 5 నెలల పాటు లక్ష్మీ గణపతి సాధన జరిగింది. లక్ష్మీ గణపతి సాధన జరిగితే టీవీ వాళ్ళు వచ్చారు. వచ్చి నాలుగు సమయంలో తెలుసు, 2 నిమిషాల లోపల మీ సాధన అంతా చెప్పండి అని. మీకు 2 నిమిషాలు జరిగింది, మీకు టైం అవ్వడం అడిగారయ్యా అని అనుకున్నాను. కానీ నేను ఆర్గనైజ్ చేస్తుంది కాదు కనుక ఆ మాట అంటే వాళ్ళకి బాధ వేస్తుంది కనుక అంటే, ఇజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి, ఎంత కూలీ చాలుతుందో. 2 నిమిషాలు చెప్పాలి మీరు ఏం చేశారు 5 నెలలు. సాధన చేశామయ్యా అని చెప్పారు. అంటే ఏం సాధన? మరి మళ్ళీ మీకు ప్రశ్న అడగ, 2 నిమిషాలు అయిపోయిందా? భావార్థమవుతుందా? ఎంత విచిత్రమైనటువంటి మానసిక స్థితో ఈ విషయానికి కావలసినటువంటి ఇంకెంత వినేవాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ప్రదక్షిణ మేము కూడా ఎక్కడ చేస్తాం సార్? వేటపాలయంలో నా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, నేను ఏం పని చేసినా తెలియటం లేదు అన్నాడు. సరే అయితే ఓ పని చేయి, నువ్వు ప్రతిరోజు సూర్యోదయానికి ఆశ్రమానికి వచ్చి 112 ప్రయత్నాలు చేసుకో, వెళ్ళిపో, 40 రోజులు సెట్ అయిపోతావు. ఆశ్చర్యపోయి, ఎలా చేయాలి మాస్టర్? ఎలా చేయాలంటే కాళ్ళతో చేస్తా. ఎలా రావాలి మాస్టర్? ఎలా రావాలి? అర్థమవుతుందా? ఏంటో చిన్న ప్రశ్న. అంటే ఏమిటి, మనకి కూడా ఈ ఆధ్యాత్మిక ముసుగులో కూడా మనకి ఆధ్యాత్మిక మీద లక్ష్యం లేదు. మన భౌతిక కోరికలే ఇంపార్టెంట్. నువ్వు గాయత్రి చేస్తున్నావు, నీకేం లాభం వచ్చింది? నువ్వు అయ్యప్ప మాల వేస్తున్నావు, నీకేం లాభం వచ్చింది? ఏం లాభం కావాలి? ఎలా పదాలు కొట్టుకుంటారు కదా. ఈ లాటరీలో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను లాటరీల గురించి. స్విట్జర్లాండ్లో ఏదో 12 కోట్ల లాటరీ ఉందట, ఏదో స్పీచ్ అనే ఏదో అంటారు దాన్ని. కానీ నాకు ఒక చిన్న అనుమానం ఏంటి అంటే, ఇన్ని ఏళ్ల బట్టి ప్రతిరోజు ఏదో ఒక దేశంలో కోట్ల కోట్ల లాటరీని సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు గ్యారంటీగా ఉన్నారు కదా. అదిగో ఫలానా వ్యక్తి లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చాక జీవితంలో స్థిరపడ్డాడు అని ఎప్పుడైనా విన్నారండి? ఒక్కడి గురించి అయినా విన్నారండి? లాటరీల వల్ల వచ్చిన డబ్బుతో ఏం కాదు, వచ్చుంటే వచ్చేసి ఉండేది. షేర్ మార్కెట్లో డబ్బు పెట్టి వాడు లోన్గా కంపెనీ పెట్టుకున్నాడు అని ఎవరి గురించి అయినా విన్నారా మీరు? కంపెనీ పెట్టిన వాడికి లాభాలు వస్తాయో లేదు? కష్టపడాలి అనేది మర్చిపోయింది. ఏది మనకి కావాలన్నా కూడా సమత్వం యోగ ఉచ్యతే, నువ్వు ఏ లాభం పొందాలనుకుంటున్నావో దానికి తగిన కష్టం పడాలి. ఉత్తినే రాదు ఫస్ట్ క్లాస్, నీకు దానికి తగిన కష్టం పడాలి. ఉత్తినే ఐఏఎస్ ఆఫీసర్ వైపు దానికి తగిన కష్టం పడాలి. మన పిల్లలు కానీ నేర్పడానికి లేదు. మనం డబ్బు సంపాదన గురించి మనం చెప్తున్నాం తప్ప సమాజానికి కానీ దేశానికి కానీ నువ్వు ఉపయోగపడాలి అనే మాట ఒక్క పేరెంటైనా చెప్తున్నాడా? ఆధ్యాత్మికత అది. కాలాన్ని వశం చేసుకున్నటువంటి వ్యక్తి ఏం చేసుకోవాలి? దేశానికి సమాజానికి ఉపయోగపడాలి. లేకపోతే వాడు గిరంజకొచ్చినప్పుడు ఓ రావడానికి ఏర్పడి కాలాన్ని వశం చేసుకుంటే ఇంకేత. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక జగత్తులోకి వస్తారో కాలాన్ని వశం చేసుకుంటూ పాటు రెండవ స్టెప్ మీకు తెలియాలి. ఆ రెండవ స్టెప్ని దక్షిణ అంటారు. దక్షిణ ఇవ్వటం నేర్చుకోండి. ప్రపంచానికి మీరు ఇవ్వటం నేర్చుకోండి. మనం అసలు మన పిల్లలకి ఆలోచన విధానమే నేర్పటంలే. తమాషా ఏమైపోతుంది అంటే 22 ఏళ్ళు వచ్చేసరికల్లా వాడేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతున్నాడు, నెలకి 50 వేలు 60 వేలు సంపాదించేసుకుంటున్నాడు. సంపాదిస్తున్నాక ఏం చేయాలి వాడు? ఏం చేయాలి 60 వేలు అది ప్రాబ్లం. అది మీకు అర్థం అవ్వాలి. ఆధ్యాత్మికత ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తుంది. సంపదలు ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు, ఆధ్యాత్మికత అది చెప్తుంది. అంతేక టైం కంట్రోల్ తర్వాత ఆధ్యాత్మికత మనకి చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, మన సంపదల్ని ఎలా ఉపయోగించుకోవాలి, సంపదల్ని మనం ఉపయోగించుకోవడం కావాలి. నాటు పోసుకు అనేటటువంటి ఫార్ములా భౌతిక జగత్తులో విత్తనాలకి ఎంత కరెక్టో ఆలోచనలకి అంతే కరెక్ట్. ఇది ఆధ్యాత్మిక చెప్పేది. ఉద్ధరేత్ ఆత్మానమాత్మానం, ఆత్మానం అవుతాది. ఆత్మే బంధువు, ఆత్మేరుకు. నీ ఆలోచననే నీకు బంధువు, నీ ఆలోచననే నీకు శత్రువు. ఆలోచించటం రాదు మనకి. ఆలోచనలు నాటుకోవటం అసలు రాదు. ఆలోచనలు నాటుకున్నాక దానికి కావలసినటువంటి కలుపుని ఎలా తీసేయాలి, నీళ్లు ఏమిపోయాలి దానికి, ఆలోచనలకి ఎరువు ఏమయ్యాలో కూడా తెలియదు. కానీ మన మొత్తం ఆధ్యాత్మిక అది చెప్తుంది. కాలాన్ని ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత, దుఃఖమే కాలాన్ని తగ్గించుకున్న తర్వాత, సుఖంగా ఉండేటువంటి టైపీరియడ్ని తెలుసుకున్నాక, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ. ఆ యోగము ఉంటే మళ్ళీ 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 గుర్తుంచుకోండి, సమత్వం యోగ ఉచ్యతే. నోట్తో అనకండి, సమత్వం యోగ ఉచ్యతే అంటే బ్యాలెన్స్, బ్యాలెన్స్ చేయటం నేర్చుకోండి. నువ్వు పడే దుఃఖానికి ఎంత ప్రదక్షిణ చేయాలి, ఎంత దక్షిణ ఇవ్వాలి. కరెక్ట్గా ఇచ్చేయండి, రెండో రోజు మీ రోగం పోతుంది. సిద్ధి సాయి జీవితం దానికి పెద్ద ఉదాహరణ. ఆయన జీవితాన్ని ఆదర్శకోణంతో చదవండి. దక్షిణలో ఎలా ఉపయోగించుకున్నాడు మీకు తెలుసా? రాత్రి ఏం చేసేవాడు ఆయన? ఓ నాణాన్ని తీసి రాస్తూ ఉండేవాడు సార్. ఈ నాణం ఎవరిది అంటే నానాది, ఈ నాణం ఎవరిది అంటే కాకా సార్ దీక్షితుడి. అంటే మీరు ఇచ్చిన దక్షిణ సమర్థమైనటువంటి ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్నటువంటి వ్యక్తి చేతిలో పడితే వృద్ధి బాధిస్తాడు. కానీ సమర్థుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళండి, సమర్థుడైనటువంటి వాడు మిమ్మల్ని ఉద్దేశించాడు, కోరతాడు, తేడతాడు. ఇదంటే మనకు అర్థమయ్యే భాష అది. అందుకే దీన్ని శిక్ష అన్నారు. ఎడ్యుకేషన్ ఇంకో పేరు ఏంటి? శిక్ష. శిక్ష అంటే శిక్ష కూడా. ట్రైనింగ్ ఏంటి? శిక్ష అణ, శిక్షణ ట్రైనింగ్. అంటే నీ ట్రైనింగ్ ఎప్పుడు వస్తుంది? ఇలా కాదురా బాబు, ఇలా కాదురా బాబు, నీ ఇలా చేయని దెబ్బలు తగులుతూ ఉంటే, ఈ దెబ్బలు నీకైనా వేయవచ్చు, లేకపోతే నీకు ఒక వేరే కోశం ఉంది, అన్నమయ శరీరం కాకుండా ప్రాణమయ కోశం అనే ఒక కోశం ఉంది. ఇంగ్లీష్లో దాన్ని ఇంటరిక్ బాడీ అంటాం. డబ్బుకి ప్రాణానికి చాలా దగ్గర సంబంధం ఉందని నేను తెలుసా? రీడర్ డైజెస్ట్లో ఒకసారి హ్యూమర్ అనేటువంటి కాలంలో ఒక ఇది చదివాను. ఒకడు ఆయాసపడితే ఇంటికి వచ్చాడు జుప్పుతో. వచ్చి ఏమన్నాడు తెలిసినా, ఇవాళ నేను 2 రూపాయలు మిగిలిచానని. ఎలా మిగిలిచావు? బస్సు ఎక్కలేదు, బస్సు వెనకాతల పరిగెత్తుకుంటూ వచ్చాను. అంటే ఆ భార్య వాడికి మించిన భార్య. అదేదో ట్యాక్సీ వెనకాతల పరిగెత్తుకుంటూ రావచ్చు కదా, 100 రూపాయలు మిగిలేవండి. వీడియోగానే అయిపోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను నేను, డబ్బుకి ప్రాణానికి చాలా దగ్గర నిలుపుకోండి. ఆధ్యాత్మికత ఏం చెప్తుందో తెలుసా నీకు? మీ యొక్క ఘనీభరించిన ప్రాణశక్తే డబ్బు. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికతలు చాలా మందికి తెలియదు. నువ్వు పట్టావే విద్య, కష్టపడి విద్య నేర్చుకున్నావే, ఆ విద్య ఇంకోటికి నువ్వు సర్వీస్ ఇస్తావు. 30 రోజుల తర్వాత ఆ సర్వీస్కి బదులుగా వాడు ఏమి ఇస్తున్నాడు? నీకు జీతం ఇస్తున్నాడు. ఆ జీతం అంటే ఏంటి? మీ ప్రాణశక్తి. మీ జీవితంలో మీ ప్రాణాలను 1-8 గంటలో, 10 గంటలో, 3 గంటలో, 4 గంటలో మీరు చేసేటటువంటి పని బట్టి 1 నెల రోజుల పాటు ఇంకోటి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఏమొచ్చింది మీకు? ఇచ్చత ధనము అంటే క్రిస్టలైజ్డ్ ప్రాణ. అంతే, ఈ ధనాన్ని కనుక నువ్వు దక్షిణగా సమాజానికి ఇవ్వగలిగితే కోటీశ్వరులైపోతండి. మీకు తెలుసా బిర్లా టెంపుల్స్ అంటాం మనం? ఇక్కడ ఉందా వైజాగ్లో బిర్లా టెంపుల్? లేదు. హైదరాబాద్లో ఉంది. ఏ టెంపుల్ ఉంది? బిర్లా టెంపుల్. శివాలయాన్ని ఏంటంటాం? శివా టెంపుల్ కదా. నేను చెప్పింది అర్థం అవుతుందా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమనాలి? వెంకటేశ్వర టెంపుల్ అనాలి. ఏమంటున్నాం మనం? బిర్లా టెంపుల్. అంటే బిర్లా దేవుడితో సమానం అయ్యాడా లేదా? మీకు అది అర్థం అవుతుందే. అంటే మనం మాటలు అవుతే మాట్లాడిస్తున్నాం తప్ప ఆ మాటలు సమత్వం యోగ విషయతే. ఎప్పుడైతే నీ సమాజానికి డబ్బులు ఇవ్వటం మొదలు పెడతావో అది దేవత లక్షణం అది. అంచేత బిర్లా వాళ్ళు ఏ దేవాలయం కట్టించినా అది ఆ దేవాలయం పేరు కట్టినామన్న. అక్కడ బిర్లా విగ్రహం లేదు. కానీ ఏమని పిలుస్తాం మనం? బిర్లా టెంపుల్ అని పిలుస్తాం. భావం అర్థమైందా? ఎందుకో ఆ మాటల యొక్క సైన్స్ అర్థమవుతుందా? అందుకే వాక్ ఎప్పుడూ సత్యమే. వాక్ ఉపయోగించుకునే విధానం తప్పు ఉంటుంది వేదము. ఆ నది ఒడ్డున 20 లక్షల బంగారు నాణాలు ఉన్నాయి అని ఆవిడ చెప్పాడు. పరిగెత్తుకుని వెళ్ళారు అక్కడ లేవు. అంటే వీడు ఏం చెప్పాడు అంటున్నాం మనం? అబద్ధం చెప్పాడు. వాక్ మాత్రం అబద్ధం కాదు. ఎందుకంటే అక్కడ నిజంగా 20 లక్షల నాణాలు ఉన్నా వీడు ఇదే మాట వాడతాడు. అవునా కదా? కానీ ఇప్పుడు వీడు ఇచ్చినటువంటి వాక్కులో వాక్కు అసత్యం కాదు, వీడి భావన అసత్యం. అది మనం మర్చిపోయాం. అసత్యం అనేది వాస్తు కాదు. అసత్యం ఏమిటి? వీడి భావన అసత్యం. కానీ ఎప్పుడైతే మనం బిర్లా టెంపుల్ అంటున్నామో మన భావన కరెక్టే కదా. అక్కడ ఉన్నది ఆ దేవుడు కాదు, బిర్లా యొక్క ప్రాణశక్తి ఉన్నది అక్కడ. అంటే బిర్లా వంశస్థులకి ఒక జ్యోతిష్కుడు చెప్పాక, ఖచ్చితంగా మీరు ఎక్కడో అక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండాలి. ఏ రోజు దేవాలయం ఈ వంశంలో ఎవడో ఆపేస్తాడో అప్పటి నుంచి అది ఫ్లాప్ అవుతుంది. దక్షిణ అంటే అది మీకు లభించినటువంటి ఆదాయాన్ని, మీరు సంపాదించినటువంటి ఆదాయాన్ని ఖచ్చితంగా భదోవంతు సమాజానికి ఇచ్చే. నీకు ఎప్పుడూ కూడా మూడింటికి లోటు ఉండదు. ఏంట మూడు? లోటి, కపడ, మకా. ఈ మూడింటికి లోటు ఉండదు. ఎప్పుడు? నువ్వు ఎంత సంపాదిస్తే అంత పదోవంతు ప్రపంచానికి ఇచ్చే, సమాజానికి ఇచ్చే. అది మన పిల్లలకి చెప్పండి. అప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత సుఖంగా ఉంటాయో అర్థం చేసుకోండి. అది నేర్చుకోండి. మదుపు పెట్టడం ఇదంతా కూడా మన దేవాలయాలలో ఇది ఆటోమేటిక్గా ఉండేది, అక్కడ ఉండే ఉంటుంది. మనం ఆయుర్వేదంలో ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే అది చేసిన పాపాన్ని 10 గ్రామాలకు చెప్తే పాపం పరిహారం అవుతుంది. గోహత్యకి శాస్త్రం ఇచ్చేటటువంటి టిప్పది 10 గ్రామాలలో నువ్వు చంపేసినటువంటి ఆవు తోక పట్టుకుని నువ్వేం చేయాలి అంటే, నేను ఆవుని చంపేశాను, నేను ఆవుని చంపేశాను, నేను ఆవుని చంపేశాను అని తిరగాలి. అందువల్ల నేను చేసిన ఒక తప్పు చెప్పుకుంటే మరి నా పాప పరిహారం కూడా అయిపోతుంది కదా. ఇంత మన చిన్న చేస్తాను తాతగారి ఊరు తెనాలి దగ్గర ఉంది, నాకు విసిరావడం లేదది. ఆ ఊరు పేరేంటి? నది, నది గెడ్డపాలెం. అక్కడ ఉన్నటువంటి ఆలయానికి నేను వెళ్ళాను. అక్కడ ఏఎంసీ క్లాసులు జరుగుతున్నాయి, ఎస్ఎస్ఐ వాళ్ళకి. నేను ఆ క్లాసులు అంతటా వెళ్ళాను, ఆ క్లాసులు అటెండ్ అవ్వలేదు. నేను పైన ఒక రూమ్ ఇచ్చారు నాకు. నేను 3 రోజుల పాటు అక్కడ నేను ఉపనిషత్తు చదువుతున్నాను. నేను అక్కడ శాంతంగా ఉపవాసం చేస్తూ 3 రోజులు మెట్లు దిగుతున్నాను. దిగితే ఏమనుకున్నాను అంటే రూమ్ రెంట్ తీసుకోలేదు ఎస్ఎస్ఏ వాళ్ళు, వాళ్ళ క్లాసులో లేదు కనుక వాళ్ళు డబ్బు తీసుకోలేదు, ఆహార సమస్య లేదు. ఎందుకంటే 3 రోజులు నేను మంచి నీళ్ళ మీదే ఉన్నాను. సరే కానీ రూమ్ దిగుతూ అనుకున్నాను, ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో వేణుట పదార్థం ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసి 1000 రూపీస్ కంటే తక్కువ ఇప్పుడు ఏసీ రూమ్ చేసి రావటం లేదు. ఒక రాత్రి మీద ఉండాలి, 3 రాత్రులు ఉన్నాయి. మెట్లు దిగుతున్నాను నేను, 20 మెట్లు ఉన్నాయంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మెట్లు దిగుతూ 116 ఆశ్రమానికి ఇద్దాం. దిగుతూ దిగుతూ మనస్సు మారింది, 116 రోజులే 100 రూపాయలు ఇద్దాం. గుడి లోపలికి వెళ్ళా, 10 రూపాయలు ఇచ్చే. బాధగా ఉన్నప్పుడు మీరు బలే మొక్కుకుంటారు, బాధ తీసుకోగానే మీ మొక్కులు మర్చిపోతారు. ఎక్కువ ఇవ్వటం నేర్చుకోండి, బాధగా లేకపోయినా ఇవ్వగలిగిన దాంట్లో ఎక్కువ. చూడండి మీ జీవితాలలో ఎంత మార్పు వస్తుందో. ఇది కంప్యూటర్ యుగం కనుక, వెబ్సైట్ల యుగం కనుక. టిపింగ్ అని ఒక వెబ్సైట్ ఉంది, TIPHING. టిపింగ్ అంటే 1/10 of your salary కానీ నీ ఆర్జన కానీ ఇచ్చేది. అలా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారో ఆ వెబ్సైట్లో ఉంది. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య గాలి కబుర్లేం కాదు, నువ్వు ఆచరణ చేసినట్టు చేస్తే. అంచేత ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణ. టైం సెన్స్ రావాలి, టైంని ఎక్స్పెండ్ చేయడం రావాలి, టైంని కాంట్రాక్ట్ చేయడం రావాలి. దానికి నేను మీకు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి? టెస్ట్ లో ఎంత మెల్లిగా నువ్వు నడవగలిగితే అంత మెల్లిగా నడువు. Be still and know that you are God. Bible lo Jesus Christ అతి సులువైనటువంటి మార్గం ఏమిటి అని అడిగితే చెప్తాడు, బీ స్టిల్, కదలకుండా కూర్చో, నో దట్ యు ఆర్ గాడ్. నీకే అర్థమైపోతుంది దేవుడు. అంచేత ముందు ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడైనా మెల్లిగా ప్రదక్షిణలు చేయడం నేర్చుకోండి, టైం పెట్టుకోండి, గొడవ లేదు, ఒక గంట తిరుగుతాను. ఇంకా మీకేంటి మెల్లిగా తిరుగుతే ఏంటి, ఫాస్ట్గా తిరుగుతే ఎన్ని ప్రదక్షిణలు అయ్యాయని లెక్క పెట్టమంటారు లేదు కదా. కానీ ఒక గంట కంటే తక్కువ ప్రదక్షిణాలు చేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట అనబాధండి, రాదు, సరిపోదు. అసలు ఒక గంటే సరిపోదు మనం చేసే వెధవ పనులకి, మనం మూట కట్టుకున్నటువంటి పాపాలకి. కానీ కనీసం రోజు ఒక గంట మీరు చేస్తూ ఉంటే మూడు నాలుగు నెలలలో మీకు లాభాలు రావుతున్నారంటే. కానీ ప్రదక్షిణలు మాత్రమే చేస్తే సరిపోదు. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఇంకోటి ధనాన్ని ప్రపంచము అనేటటువంటి భగవంతుడి క్షేత్రములో నాటుకోండి. భగవంతుడు దేవాలయంలో సింబాలిక్ గా ఉన్నాడు, కానీ అసలైన స్థితులైనటువంటి భగవంతుడు ఏంటంటే ఈ మొత్తం సృష్టి. దీన్ని అర్థం చేసుకో, ఈ సమాజానికి మనం ఏమి చేయగలము. దానికి నేను మన వాళ్ళకి ఇచ్చినటువంటి ఏంటంటే, మనమందరము కూడా కలిసి మనము వంటి ఎలా ఉపయోగించుకోవాలో ప్లాన్ చేసుకుందాం. ఇంకంటే ఇతర ఏ సంస్థకి ఇచ్చినా కూడా సైంటిఫిక్ గా నాటుకోబడదు. ఇది ఒక సైన్స్ గా డెవలప్ చేద్దాం, చేసి చూపిద్దాం. ఈ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా శక్తులు ఎందుకు పలకరు, రామకృష్ణ పరమహంసకి పలికితే, ఒక నానకి పలికితే, ఒక కబీరికి పలికితే, ఒక మీరాబాయికి పలికితే, ఒక సత్తుబాయికి పలికితే లిస్ట్ కావాల్సి ఉంటుంది. వాళ్ళందరూ దేవాలయాలలో ఆ భగవంతుణ్ణి ఉపయోగించుకోగలిగితే మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భగవంతుడు అంటే కాలము. దానికే మహాకాలుడు మహాకాళి అనేటువంటి పేర్లు పెట్టి చివరికి దానికి ఒక రూపాలు ఇచ్చేసి వాళ్ళకు ఒక స్వరూపాలు ఇచ్చేసి ఆ స్వరూపంలోనే ఉన్నాడు అనుకుంటున్నా. మహాకాళి అన్నా మహాకాల అన్నా కాలుడే. మహా అనేటటువంటి అడ్జెక్టివ్ ఏంటి అంటే కంట్రోలింగ్ పవర్. మామూలు ఆత్మల్ని కంట్రోల్ చేసేటటువంటి వాడు మహాత్ముడు, మానవుల్ని కంట్రోల్ చేసేటటువంటి వాడు మహామానవుడు. ఈ మహా అనే పదం ఏం చెప్తుంది, కంట్రోలింగ్ పవర్ చెప్తుంది. అంచేత మహాకాలుడు అని మనం ఎప్పుడు అంటాం అంటే అర్థం ఏంటంటే టైంని కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీ. మహాకాళి శ్రీలింగంలో అదే టెక్నాలజీ. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య అనగా టైముని కంట్రోల్ చేయటము, టైం మేనేజ్మెంట్ అన్నది అర్థం చేసుకోండి. ఏ సంస్థ అయినా కూడా టైం మేనేజ్మెంట్, స్కూల్కి వెళ్తారు టైం మేనేజ్మెంట్, పొద్దున 10 గంటల నుంచి 4 గంటల వరకు 40 నిమిషాలు 55 నిమిషాలు చొప్పున ఈ సబ్జెక్ట్స్ 5 సంవత్సరాలలో నేర్పుతారు. 5 సంవత్సరాలలో ఏమీ రానటువంటి ఒక అతి సాధారణ మానవుడు వైద్యుడిగా మారుతాడు. ఏం జరిగింది అక్కడ, టైం మేనేజ్మెంట్. కానీ నార్మల్ టైం మేనేజ్మెంట్, ఉన్న 24 అవర్స్ని ఉపయోగిస్తున్నారు. దేవాలయాలలో టైం ఎక్స్పాన్షన్ కూడా ఉన్నది, టైం కంట్రాక్షన్ కూడా ఉన్నది. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ 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 చూస్తున్నాను. ఇది అర్థమైపోయినా చాలు, ఎప్పుడో ఎప్పుడో మీకు అది ఉపయోగపడుతుంది. లేదు మనం అందరము కలిసి ఇది నేర్చుకుంటాము అప్పుడు ఈ ఊకదెంపుడు క్లాసెస్ సరిపో. అప్పుడు కాలేజీలాగా ఒక టైం టేబుల్ వేసుకుని ఓ 3 రోజుల పాటు మీరు నేను ఒక చోట ఉంటే ఆ 3 రోజుల్లో నేను మీకు ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వగలను. కానీ ఇప్పటికే మీకు చాలా అర్థమైపోయి ఉంటుంది. కొంచెం ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులకు, కొంచెం అహంకారాన్ని పక్కన పెట్టేటటువంటి వ్యక్తులకు, అంతా మాకు తెలుస్తులే అనేటటువంటి భావన పక్కన పెట్టగలిగితే ఇవాళ నేను చెప్పింది కూడా మీకు అసలు చాలా చాలా ఉపయోగపడుతుంది. దేవాలయాలకి వెళ్ళని ప్రదక్షిణాలు చేస్తూ సీదరి జరుగుతుంది. కానీ ప్రదక్షిణాలు
ప్రశ్న వచ్చినట్టు చేయకండి. ఒకే టైం ఇమ్మీడియట్ గా ప్రశ్న ఏంటో తెలుసా? మరి ఊరు వెళ్తే మాస్టారు, ఊరు వెళ్తే ఫోన్ చేస్తున్నారా? చేయకండి. ఎలా భోజనం చేస్తున్నామో అలాగే ప్రవేశం అది. ఈ వేషాలు ఉన్నాయే పిచ్చి పిచ్చి ప్రశ్నలు నాకు చాలాసార్లు సాచి నెంపకాయ కొట్టాలనిపిస్తుంది. నువ్వు ఆచరించకుండా ఎందుకయ్యా ఈ ప్రశ్నలు? కోపంతో అంటేనే నాకున్నటువంటి ఆవేదన చెప్తున్నాను నేను. మంచిదయ్యా బాబు చేసుకో అంటే ఆ చేసుకోవటానికి చేయటం మానేసి నువ్వు ప్రశ్నలు వేస్తే నేను ఏం చేసేది? మాని. కానీ చేయదలుచుకున్న వాళ్ళకి మాత్రము నా ఆఫర్ ఏంటి అంటే నేను గ్యారంటీగా మీకు ఆల్వేస్ అవైలబుల్ అయిపోయింది. ఎక్స్చేంజ్ చేయవాళ్ళకి పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళకి కాదు. చెప్పే ప్రశ్నలు చాలా ఉంటాయి కదా, రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకడు అడిగాడు నేను జీవాత్మ పరమాత్మకి తేడా ఏంటయ్యా అని. ఎందుకయ్యా నీకు అని, ఇంకెందుకయ్యా జీవాత్మకి పరమాత్మకి తేడా? అదేం మాట్లాడి చెప్పరా అన్నాడు. నాకు తెలిస్తే కదయ్యా చెప్పడానికి. అక్షర జ్ఞానులకు మా గురువు గారు ఒక సంగీతం చెప్పేవారు. ఆయన ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారు చిన్నప్పుడు. మా గురువు గారు 8 ఏళ్ళవాళ్ళు, ఆయన చిన్నప్పుడు సంగతి చెప్పారని ఒక మీటింగ్కి వెళ్ళారు సార్. ఆ గ్రామంలో ఉన్నటువంటి జమీందారులు వాళ్ళు ఆ మీటింగ్ అరేంజ్ చేశారు, ఆధ్యాత్మిక మీటింగ్. ఎవరో మహానుభావుడు వచ్చాడు ఆ మీటింగ్ చెప్పాడు. ఆ మీటింగ్ చెప్పిన తర్వాత అది ఆర్గనైజ్ చేసినటువంటి ఆ ధనవంతుడు, ఊరికి ఉన్నటువంటి ధనవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి పొగిడేసి ఆహా ఎంత బాగా చెప్పారండి, నభూతో నభవించేసి అసలు ఎంత గొప్పదైనటువంటి లెక్చర్ నేను ఎప్పుడు వినలేదండి, అసలు మా జీవితాన్ని మారిపోయాయండి. అసలు మీటింగ్ అంతా అయిపోయింది. ఆ డబ్బున్న వాళ్ళు వచ్చే పల్లెటూరు కదా, ఇంత నడుచుకుంటూనే వస్తున్నారు. మా గురువు గారు కూడా చిన్నపిల్లవాడు వాళ్ళు కథ వాళ్ళ ఆవిడ అడిగితే కానీ ఏంటంటే అంతగా పొగిడించారు, నీకేం అర్థం అయిపోయింది అని. అర్థం ఎంత తెలిసిందా? అలా అనాలి, అలా అనకపోతే మీరుకేం రాదనుకుంటారు. లెక్చర్స్కి ముఖ్యంగా ఆధ్యాత్మిక లెక్చర్స్కి అలా రావడం అలవాటు. ఏమి ఆచరించారు ఎవరు కూడా అన్ని లెక్చర్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను తప్పు పట్టడం లేదు, వినగా 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 ఎప్పుడో అప్పుడు చెయ్యాలి అనిపిస్తున్నది వేరే. కానీ ఇంకా ఎన్నాళ్ళు పట్టాలి మీకు చెయ్యాలనిపించడానికి అది ఏదే తెలుస్తుంది. ఇంకా నీచ స్థితికి వెళ్ళాలా సమాజము? ఇంకా మన కుటుంబాలు ఇంకా ముక్కముక్కలు అవ్వాలా? ఇంకా మన పిల్లలు కూడా వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవాలా? ఎప్పుడు మీకు చేయాలనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మా గురుదేవుడు చెప్పింది ఏంటంటే అవ్వడం వినకపోతే మైక్ పెట్టుకుని రోడ్లో చెప్పుకో అన్నారు. రోడ్లో చెప్పుకోవడానికి సిగ్గేసి నేను ఏం చేస్తానో తెలిసా? ప్రతిరోజు పొద్దున్న ఇలాగే మైక్ పెట్టుకుని నా ఇంట్లో ఒక్కడిని కూర్చొని చెప్పుకుంటాను. చాలా చూసి ఉంటారు. ఎందుకంటే ఆ వాక్ శక్తులు ఎక్కడికో వెళ్ళి తగ్గుతుంది. కానీ మిమ్మల్ని నేను కోరేది ఏంటి అంటే కనీసం ఇప్పుడైనా మీరు ఒక గ్రూప్గా ప్రదక్షిణాలు చేసుకోండి. దాన్ని విలువ మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లలకి చెప్పండి. ముఖ్యంగా డయాబెటీస్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైతే ఇంకా అద్భుతం మీకు తెలుసు. ఎలాగో వాకింగ్ చేయాలి, ఆ రోడ్ల మీద వెళ్తూ ఆ కారు వదిలేటటువంటి పొగలు అవి పీఠంబలు పవిత్రమైనటువంటి దేవాలయాలు 2 గంటలు తిరగండి. మీ రోగాలు పోవచ్చు కూడా, పోవచ్చు కూడా అనేది నేను ఎందుకంటున్నానంటే మీరు రెగ్యులర్గా ఉండరేమో అని. రెగ్యులర్గా 5 నెలలు మీరు చేసి చూడండి, అసలు మీ హెల్త్లో కానీ మీ కుటుంబ పరిస్థితుల్లో కానీ ఎంత మార్పు వస్తుందో చేస్తే కదా పెంచండి. ఈ దక్షిణ గురించి చెప్తూ చెప్తున్నా అంతేగా, చాలా మీరు కంట్రాక్ట్ చేసుకోవటం ఎక్స్పెండ్ చేసుకోవటం దేవాలయంలో నేర్చుకున్న తర్వాత మీ జీవితాలలో మీరు సంపాదించే డబ్బులో ఎగ్జాక్ట్గా 1/10 మాత్రమే ఈ కార్యక్రమాలకు ఉపయోగించుకోండి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. 1/10 దట్ ఈస్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ ఇచ్చినా మీకు ఫలితం కాదు, తక్కువ ఇస్తే అసలు